भगवद गीता चैप्टर 17 टेक्स्ट नंबर 16 मन प्रसाद सौम्यत्व मौनमात्मा विनिग्रह भाव संसिद्ध रीत तप मान समुचित प्रसाद తృప్తి సౌమ్యత్వ ఇతరులు ఏడ వంచన స్వభావం లేకుండా మౌన మౌనం ఆత్మ నిగ్రహం సంశుద్ధి పవిత్రత ఇతి ఇవి ఏతత్ తప తపస్సు మనసు చెందినది చెప్పకూడదు. తృప్తి సరళత్వము మౌనము ఆత్మ నిగ్రహము పవిత్రత మానసిక తపస్సు అనబడింది. తృప్తి సరళత మౌనము ఆత్మ నిగ్రహము పవిత్రత మానసిక తపస్సాగును తాత్పర్యం. తపస్సు సంపన్నం చేయుట అనగా ఇంద్రియ భోగం నుంచి దూరం చేయుట, ఇతరులకు మేలు చేయడం గురించి ఎల్లప్పుడూ ఆలోచించుండేవాళ్ళం. మనస్సుకు చక్కటి శిక్షణ వంటిది. కృష్ణ చైతన్యం ఏమాత్రము మరలక సర్వదా ఇంద్రియ భోగమును వర్జించవద్దు. ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని పొందితే పవిత్రత కాగలదు. మనస్సును ఇంద్రియ భోగ ఆలోచన నుండి దూరం చేయడం ద్వారా తృప్తి కలుగును. ఇంద్రియ భోగముల నుంచి ఎంత ఆలోచించదమో మనసు అంత ఆందోళనకు గురి అవును. నేటి కాలంలో మనస్సును పలు విధములైన ఇంద్రియ భోగములను అనవసరముగా నెలకొల్పడం వలన తృప్తి కలుగుటలేకున్నది తృప్తి కలుగకున్నది. వేద భాగమే దాన్ని మళ్లించుటే ఉత్తమ మార్గం. పురాణములు మహాభారతములు మనసుకు తృప్తి కలిగించేటువంటి కథలను కలిగి ఉండను. మనిషి ఆ జ్ఞానం యొక్క లాభాన్ని పొంది పవిత్రుడు కావచ్చు. మనసు సర్వదా వంచన చేయుట స్వభావమైనది, కానీ ఇతరుల శ్రేయస్సునే తలసవలం. ఆత్మానుభవాన్ని గురించి మనిషి ఎప్పుడు ఆలోచించుట మౌనం. ఇట్టి భావన దృష్ట్యా కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు పూర్తి మౌనమును పాటించిన వాడే అగుచున్నాడు. మనోనిగ్రహం అనగా మనసును ఇంద్రియ భోగ అనుభవాల నుంచి దూరం చేయుట. అంతేకాక తన వ్యవహారమునందు తిన్నగా ఉండి పవిత్రముగా ఉండవలను. ఇవన్నీ కూడా మానసిక తపస్సు అనుకోండి. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుందులితం యేన తస్మై నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యే భూత స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్త. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కులక కలిగి ఉంటారు, భోగాల నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భక్తులు భగవంతుడి సేవలో ఉంటారు. జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఇంద్రియ భోగాలకి దూరంగా ఉండడం. ఇంద్రియ భోగాలకు దూరంగా ఉండడం అంటే వాళ్ళు ఈ సంసారంలో ఏదో బతకడానికి అంత తినడం, అంతకంటే వాళ్ళకి సంసారపరమైన ఆలోచనలు ఉండవు. బస్ బతకడానికి రెండు మాటలు తినాలా, అంతకుమించి వాళ్ళు వేరే కోరికలు, ఇలాంటి బిడ్డలు వేసుకోవాలా, అలాంటి ఇబ్బంది కొనుక్కోవాలా, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలా, నాకు గుర్తింపు కావాలా, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది. మనం ఈరోజు ఉంటాం, రేపు ఉన్నాం, కాబట్టి ఇవన్నీ పోగు చేసుకుని చేసి భరత్ సంసారం మృత్యు సంసారం గ్యారంటీ ఒకరోజు పోవాలా. కానీ వీళ్ళు ఈ పెళ్ళాం బిడ్డలు పేరు ఇవన్నీ మాట్లాడడం లాభం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది సత్యము, ఏది అవసరం, ఏది అసత్యం, ఏది అవసరం లేదు. భక్తులకి చైతన్య మహాప్రభు అని చెప్పాడు, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి ఒక చోటు ఉండే ఆయన కాదు, అందరినీ కూడా ఉద్ధరించాలా, అందరికీ అవకాశం ఇవ్వాలా, అందరి భక్తుల్ని కలుసుకోవాలా. ఆయనకు అంటే ప్రేమ భగవంతుడికి. కాబట్టి ఆయన చెప్పేవాడు, ఏదైనా ప్రాంతంలో ఉండి వాళ్ళందరిలో భక్తిని సంచారం చేసి ఎవరు ఆయన వదిలిపెట్టాలనుకోరు చైతన్య మహాప్రభుని. ఆయన ఒకసారి కలుసుకుంటే వాళ్ళు ఇల్లు వాకిలి వదిలిపెట్టి, పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టి, వాళ్ళు ఆస్తిపాస్తులు వదిలిపెట్టి ఆయన వెంట, అంటే భగవంతుడు జరిగితే ఎవరు ఇక్కడ ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళందరినీ ఆయన అలా తీసుకెళ్తే ఎలా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి అని చెప్పేవాళ్ళు. మీరంతా భక్తులుగా ఉండాలంటే మీరంతా కలిసి ఎప్పుడు సంకీర్తనం చేస్తూ ఉండండి. ఆ రకంగా మీరు పవిత్రంగా బతకగలుగుతారు. ఇప్పుడు నా సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మీరంతా కీర్తన చేస్తూ ఉండండి. రెండోది, మీరు మిగతా వాళ్ళందరికీ కూడా నేర్పిస్తూ ఉండండి. కనిపించిన వాళ్ళందరికీ ఇందులో మనం కలుసుకుంటాము, మరుసటి రోజు వాళ్ళు ఉంటారో లేదో తెలియదు మనకు. ఇవన్నీ కూడా అటల్ సత్యాలు, తిరుగులేనటువంటి సత్యాలు. ప్రభావం నుంచి దూరంగా ఉండాలంటే ఎప్పుడు కీర్తన చేస్తూ ఉండాలి. భక్తులు రోజు కలుసుకొని కీర్తన చేస్తాం. కీర్తన అనేటువంటిది మనల్ని ఎప్పుడు మాయ నుంచి అంటకుండా దూరంగా ఉంచుతుంది. ఈ కీర్తన ఎప్పుడు భగవంతుడి సంపర్కంలో ఉంచుతుంది. దానివల్ల వ్యక్తి భగవంతుని వదలాలనుకోడు. మనం కీర్తన వదిలిపెట్టినట్టయితే మనకి మళ్ళీ సంసారపు ఈ తుష్యమైనటువంటి ఈ నీచమైనటువంటి ఆలోచన. ఇప్పుడు మనం భజన మత్తులో ఉండాలి కదా. భజన మత్తులో ఉన్నంత వరకు ఈ మాయ విషయాలన్నీ కూడా మనకి నచ్చకుండా ఉంటాయి. మనకి ఏవగింపు కలుగుతుంది, అసహ్యంగా ఉంటుంది ఈ ఆలోచన. భక్తి వదిలిపెడితే మళ్ళీ ఇటువంటి నీచమైనటువంటి పనులే మనకి బలవంతంగా కానీ లేదా మనకి బాగున్నట్టుగా కానీ అనిపించి మళ్ళీ దానిలో పడిపోతాం. అంటే ఆయన ఇప్పుడు మీరు తీసుకొని ఇప్పుడు కీర్తన చేస్తాము, జ్ఞానం జ్ఞానం కలిగి ఉండాలి. తెలియాలా ఎందుకు మనం ఈ కీర్తన చేస్తున్నాం? తెలిసేప్పుడు మనం ఉత్సాహంగా ఎందుకు కీర్తన చేయాలా? ఎందుకంటే కృష్ణనామం కృష్ణుడికి తేడా లేదు, కృష్ణుడు సర్వాకర్షకుడు, కానీ మనకి కృష్ణుడి మీద ఆకర్షణ కలగటం లేదు. కానీ మనకు అందుబాటులో ఉంది కృష్ణనామం, కానీ మనం కృష్ణుడే. కొంత ఈ రకంగా మనకి అందుబాటులో ఉన్నాడు, కానీ మన భగవన్నామాన్ని భక్తుల సహవాసంలో చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆత్మానుభవం కలుగుతుంది. అప్పుడు మనం ఇంకా మనకంతకు తెలిసిపోతుంది. ఇది గొప్పగా చదువుకున్న వాళ్ళం అట్లేం కావక్కర్లేదు. చరిత్రామృతంలో వస్తుంది. ఒకసారి హరిదాస్ ఠాకూర్ ఆయన అద్వైతాచార్యులను కలుసుకుంటాడు. దానికి తెలుసుకుంది అద్వైతాచార్యులు ఆయన భగవత్స్వరూపుడు. అద్వైతాచార్యులు, చైతన్య మహాప్రభు, నిత్యానంద, వీళ్ళలో తేడా ఏం లేదు. హరిదాస్ ఠాకూర్ ఆయన రోజు 300,000 నామాలను జపం చేసేవాడు కాబట్టి భగవంతుని గుర్తించడంలో ఆయనకి ఇబ్బంది ఏం కలగల. మనం భక్తుల్ని గుర్తించాలా భగవంతుని గుర్తించాలంటే మనం భగవన్ నామం చేస్తూ ఉంటే, లేకపోతే మనం మోసపోయే అవకాశం ఉంటుంది. మనం భగవన్ నామం జపం చేస్తే చేయకపోతే వాళ్ళు గడ్డాలు మిసాలు చూసి గుడ్డలు చూసి మనం వెనకాల పెట్టిపోయి మోసపోయి ఇటన్ చేస్తాం. మనం భగవన్ నామం జపం చేస్తామంటే ఒకటి మన మనస్సు పవిత్రం అవుతుంది, ఎదుగుతుంది, మనకి తెలుస్తుంది ఎట్లా మనం భక్తుల్ని గుర్తుపట్టాలి. అదేవిధంగా మనం గట్టిగా భగవన్ నామం జపం చేస్తామంటే సీరియస్గా మనకి భగవంతుని గుర్తు పట్టలేకపోవడం అంటూ ఉండదు. చాలామంది పొద్దున్న నగరికి ఎవరు వచ్చింది ఐదేళ్ళు గడ్డానికి గారి తల్లి భర్త పోయి 20 ఏళ్ళు అయిందంట. మీరు తర్వాత పిల్లల దగ్గర ఎవరి దగ్గర ఉంటలేదంటారు. ఆడపిల్లకాయలు ఇద్దరు మగ పిల్లకాయలంట, ఒక ఆయన హైదరాబాద్లో, ఒక ఆయన అమెరికాలో. ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది డెంటిస్ట్, ఇంకో అమ్మాయి మళ్ళీ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా లేదా హైదరాబాద్ కానీ పోదంటే ఇంట్లోనే ఉంటుందంట. డబ్బు ఉంది, ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ ఆయన కూడా పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయింది, కానీ కావాల్సిన డబ్బుని కొత్త తన అపార్ట్మెంట్ అని తీసుకుని 20 ఏళ్ళ నుంచి ఒంటరిగానే ఉంటుంది. 19 ఏళ్ళు మీరు ఇట్లా ఒంటరిగా ఉండే రోజంతా ఏం చేస్తూ ఉంటారు? నేను భర్తగురు చరిత్ర చదవడం లేదా నేను సాయిబాబా పుస్తకాలు చదవడం అంటే నేను కాలక్షేపం చేస్తూ ఉంటాను. అంటే ఆమెకి సాధించవలసిందేంది, ఎలా సాధించాలి ఏం తెలియకుండానే. ఇక్కడ మనం చేయాల్సింది కాలక్షేపం కాదు, మనం ఏ రకంగా మనకు ఒక లక్ష్యం అనేది ఉంది, టార్గెట్, అది జ్ఞానం ఉండాలి. ఏదో ఎట్లా అప్రోచ్ చేయాలా, ఏదో గుడి ఏదో ఇట్లా కాలక్షేపం ఏదో చేసుకుంటూ పోవడం కాదు, లక్ష్యం అని దానికి ముందు నేను చెప్పాను. అది ముందు మనం పరంపరలో ఉండే గురువుని కలుసుకొని విషయం ఏంటి, అంటే సాయంత్రం నా దగ్గరికి ఇంకో ఆయన వచ్చాడు, అంత కూడా వయస్సు ఎక్కువైంది, ఏం అర్థం లేకుండా బతుకుతూ ఉన్నాం. ఆయన డైరెక్టర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఆయన ఇంకా పెన్షనర్స్ అసోసియేషన్ అంటే అదంట అర్థం లేకుండా పెన్షనర్ అసోసియేషన్లో ఆయన ఆఫీస్ బేరర్గా ముసలి ఆయన ఎప్పుడు పోతాడో తెలీదు, ఇంకా ఇటువంటి పనులు బిజీగా తిరుగుతూ అనేది మెసేజ్ రాయమన్నాను. 26వ తారీఖు వాళ్ళ బిల్డింగ్ ఇనాగ్రేషన్, మన మందిర దగ్గర నుంచి 500 మందికి భోజనాలు. ఎన్ని ఐటెంలు అంటే 15 ఐటెములు మెను అంటాం. నేను అంత వయసులో పెద్ద కదా, ఎన్ని ఐటెంలు ఏం చేస్తారు సార్ అంటే, ఎవరికి తోచింది వాళ్ళు తింటారు సామి. అంటే ఎవడో స్పాన్సర్ చేస్తున్నాడు, మందేం పోయింది దానికి డబ్బులు, ఎవరో స్పాన్సర్ చేసిన మందేం పోయింది, బేవర్స్ వ్యవస్థ అదొండం నిజాన్ని చెప్పి 15 ఐటెంలు అంట. వాళ్ళంతా రిటైర్ అన్నాడు, తినడానికి బతుకుతున్నారు అన్నట్టుగా. నేను జోక్ వేసిన రాజశేఖర్తో, వీళ్ళు ఈ వయసులో ఉన్నారు, ఒకవేళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు తింటే తింటే ఉన్న ఒకళ్ళు ఇద్దరు పోవచ్చు, ఇప్పుడు ఎమర్జెన్సీలో తయారవుతారు అంతే కదా. మీరు తినే అలవాటు ఉండి ఫ్రీగా ఏమి దొరుకుతుంటే అక్కడే మన ప్రాణాలు పోవచ్చు. అక్కడ ఆశ్చర్యమైనా చాలా చూస్తారు చూస్తాం. ఇట్లంతా కాదు, తినడం కోసం బతకడం లేదు, పిచ్చి పిచ్చిగా ఏదో చేసుకుంటాం ఇట్లా కాదు. ఆయన అడిగినాం పొద్దున, ఎందుకు మీకు ఏమన్నా మీరు మీలో ఏమన్నా మంచితనం అని ఉంటే మీకు చెడాలు అవ్వట్లేదు, మీరు ఇతరులు మీరు బాధపడటం లేదు అంతవరకు, అది ఏదో మీరు మీకు తోచిన విధంగా చేస్తున్నారు, దీనివల్ల మీకు బాగా ఏదైనా మంచి జన్మ దొరకచ్చు, కానీ దుఃఖాల నుంచి బయటపడడం కానీ లేదా ఆనందాన్ని పొందడం కానీ లేదా భగవత్ ప్రాప్తి కానీ కలిగే ప్రశ్న లేదు. అంటే దుఃఖాలు అనుభవిస్తూనే ఉండాలా, ఏదో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, కానీ ఆనందం అనేది కలగదు. అదేవిధంగా మనకు అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు, ఇంకా బయటపడే ప్రశ్నే లేదు. నాతో కూర్చుంటారు, మీరు ఉన్నారు కానీ మాట్లాడతాను. ఈ రోజుల్లో జనాలు ఎట్లా ఒళ్ళు మర్చి బతుకుతూ ఉంటారు, అందుకే అర్థం తెలియకుండా. అందుకే ఇక్కడ చూస్తున్నాడు, ఒకటి వచ్చి సాంగత్యంలో భజన చేయాలా, రెండోది వచ్చి మనం జ్ఞానాన్ని పొందాలా, తెలుసుకోవాలి విషయాలు గుడ్డిగా చేయడం కాకుండా ఏది ఎందుకు ఎలా చేయాలా, ఏది చేయాలా కృష్ణ భక్తి చేయాలా, ఎలా చేయాలా నామ సంకీర్తన ద్వారా చేయాలా, ఎందుకు చేయాలా, ఎందుకంటే ఆత్మ యొక్క సంబంధం కృష్ణుడితో పాటు ఉంటుంది. మనకి సందేహం లేకుండా ఎలా తెలుస్తాయి, మనం భక్తుల సాంగత్యంలో భగవన్ నామాన్ని చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉన్నట్లయితే మన పిల్లవాళ్ళైన విషయాలు తెలిసిపోతాయి, ఆడవాళ్ళైన మన విషయాలు తెలిసిపోతాయి, ఇంకే మనం చదువు లేని వాళ్ళైన మన విషయాలు తెలిసిపోతాయి. భక్తుల సాంగత్యంలో భగవన్ నామాన్ని శ్రద్ధగా మనం అభ్యాసం చేస్తుంటే అంత జ్ఞానం. వాట్ ఈజ్ ది పాయింట్? నేను అనుభవం కలిగి తెలిసిపోతుంది ఏది నిత్యమైనటువంటి అనుభవము, ఏది సత్యమైనటువంటి అనుభవము. ఇదేమి మనం హల్లూసినేషన్ కాదు. అప్పుడు హల్లూసినేషన్ తెలుసా? హల్లూసినేషన్, ఇంటాక్సికేషన్ ఇంగ్లీష్లో. హల్లూసినేషన్ అంటే ఉమ్మెత్త లేదా మార్ఫిన్ డ్రగ్స్ అవి తీసుకుంటే నీకు ఏదో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. అట్లాగే ఉన్నా అంటే నీకేమి సమస్యలు ఏమి కనపడవు. పదార్థం తింటే ఇంకేమి ఈ శరీర స్మృతి పోతుంది. మనం భగవన్ నామ జపం చేస్తున్నా కూడా మనకి శరీర స్మృతి పోతుంది. మనం భగవన్ నామం జపం చేస్తామంటే నేను దరిద్రుడిని, వాళ్ళు డబ్బున్నాళ్ళు, లేదా నాకు ఈ రోగం ఉంది, ఇవన్నీ పట్టింపు ఉండదు. భగవన్ నామం జపం చేస్తుంటే శరీరానికి అతీతమైనటువంటి స్థితి, తురీ అవస్థ, ఫోర్త్ డైమెన్షన్. వాళ్ళు మనం మూడు డైమెన్షన్లు ఉంటాం: బాడీ డైమెన్షన్, మైండ్ డైమెన్షన్, అండ్ ఇంటలెక్చువల్ డైమెన్షన్. దాని తర్వాత స్పిరిచువల్ డైమెన్షన్. మనిషి భగవన్ నామం జపం చేస్తుంటే డైరెక్ట్గా రియల్ డైమెన్షన్, మనం ఎవరు ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. మామూలుగా మనం భగవన్ నామం జపం చేయనట్లయితే పుస్తకాలు చదివి తపస్సు చేసి మనం నానా తంటాలు పడి యోగాలు చేసి ఆసనాలు వేసి ఇట్లంతా మెల్లగా, కానీ కలికాలు ఈ పని చేయదు మెల్లగా, కానీ ఈ లోపల మాయ వచ్చి ఒక దెబ్బ కొడుతుంది, అక్కడ కింద పడిపోతుంది. మనం జపం చేస్తామంటే ఇది మెల్లగా లేదు, మనం వెంటనే మనం బలంగా తయారవుతాం భగవన్ నామం జపం. అప్పుడు మన మాయ యొక్క దాడిని మనం తిరగొట్టగలం, ఆపు చేయగలం. భగవన్ నామం మనం జపం చేస్తామంటే మనకి బలం కలుగుతుంది, అనుభవం కలుగుతుంది, మనకి జ్ఞానం కలుగుతుంది. ఏం లేకుండా, ఏం చదువు లేకుండా అంటే మనం ఎట్లా ఆధ్యాత్మికం కానటువంటి విషయాలకి ఎలా దూరంగా ఉండాలా? ఈ చైతన్య చరితామృతంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అద్వైతాచార్యులకి ఆయనకి, అద్వైతాచార్యులు ఎవరు? ఆయన పరమశివుడు, విష్ణుమూర్తి, ఇద్దరి యొక్క అవతారం అద్వైతాచార్య. అసలుగా ఆయనకి ఇద్దరు భార్యలు, శ్రీ సీత. ఇది సీతానాథ్ అంటాం కదా అద్వైతాచార్య. ఈరోజు దయాకర సీతాపతి అద్వైత గోసాయి. ఇక్కడ సీతాపతి అంటే రాముడు కాదు, సీతాపతి అంటే అద్వైతాచార్య. ఆయన భార్య పేరు కూడా సీతాదేవి, శ్రీ సీత. ఆయనకి మొదటి సంతానం వచ్చి అచ్యుతానందుడు. పుట్టంగానే కూడా గొప్ప భక్తుడు, పిల్లకాయలు పాలు తాగుతారు కదా, పిల్లకాయలు పాలు తాగుతారు. ఒకసారి అచ్యుతానందుడు ఆయన ఆకలేస్తే ఇంట్లో పాలు ఉంటే తీసుకుని డ్రింక్స్ పాలు ఎలా తాగాల. ఆయన చేతుంది మా ఓం గౌరాయ నమః అనుకున్నాయన ఆ పాలు చేతుంది మహాప్రభుకి నైవేద్యం పెట్టుకుంది. చిన్నపిల్లాడు పాలు తాగేవాళ్ళు ఏ వయసులో ఉంటారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లకాయలు. ఆయన ఓం గౌరాయ నమః అని చెప్పి దగ్గర నైవేద్యం పెట్టుకుని పాలు తాగారు. వాళ్ళు అద్వైతాచార్యులు, భార్య సీతాదేవి వీళ్ళంతా కూడా వైష్ణవులు, ఇంట్లో ఏది కూడా పూజలు చేయకుండా దేవునికి నైవేద్యం పెట్టకుండా తినే ప్రశ్నలు లేదు. వాళ్ళు పిల్లకాయలందరికీ నేర్పించేది కూడా ఇదే. సీతాదేవి వస్తుంది, ఇప్పుడు పాలు కింద ఖాళీ ఉంటుంది, అడుగుతుంది నువ్వు దేవునికి నివేదన పెట్టుకుండా పాలు ఎందుకు తాగా అంటే నేను నివేదన చేస్తూనే తాగాను. వాళ్ళు పిల్లకాయలు అంటూ ఉంటారు కదా అట్లా, అందుకే ఆయనకి నమ్మకం కుదరదు. వీడికి ఏం తెలియదు, 4 ఏళ్ళ పిల్లకాయని నువ్వు దేవునికి నివేదన పెట్టుకుని తాగాలి కదా, దేవుడు నైవేద్యం పెట్టుకుని తాగా కొట్టడానికి నేర్పించడానికి బెత్తం తీసుకొచ్చి ఆయన వాళ్ళు కొడుతుంది కూడా. కొట్టేప్పటికి ఆయన ఈ లోపల అద్వైతాచార్యులు నేను నైవేద్యం పెట్టాను, నేను నైవేద్యం పెట్టాను అంటే అద్వైతాచార్యులు చూస్తారు, చూస్తారు ఆపు కొట్టడం ఆపు చేయి, నేను పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎట నైవేద్యం పెట్టా ఏంటంటాడు. అంటే ఆయన చూస్తాడు నేను ఓం గౌరాయ నమః నైవేద్యం పెట్టి అని ఎంతో సంతోషం. ఇది పిల్లకాయలకి, ఈ పిల్లకాయలకి చైతన్య మహాప్రభు దేవుడు అని తెలిసిపోయింది. జస్ట్ 4 ఏళ్ళ పిల్లకాయ నేను ఓం గౌరాయన మహా అని చెప్పి నైవేద్యం పెట్టుకుని తాగాను అని అంటాడు. నువ్వు ఓం కృష్ణాయన మహా అని నైవేద్యం పెట్టుకుని కదా తాగాల్సింది, మామూలుగా అంతే కదా కృష్ణుని దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తాను అంటే ఆయన అంటాడు ఆయన చైతన్య మహాప్రభు కృష్ణుడే కదా, ఇంకా ఆయన సంతోషం నా పిల్లకాయకి అంతా తెలిసిపోయింది అని చెప్పి ఆ తర్వాత దాని ప్రూఫ్ మనం అంత నమ్మకంతో మనం ఏదైనా నైవేద్యం పెడితే తప్పకుండా దేవుడు స్వీకరిస్తాడు. మరుసటి రోజు చైతన్య మహాప్రభు ఆయన వీపు మీద బెత్తపు దెబ్బలు ఉంటాయి, వాళ్ళ అమ్మ 4 పెట్టింది కదా అవి చైతన్య మహాప్రభు మీద ఉంటాయి. అప్పుడు వాళ్ళంతా గొప్ప భక్తుడు ఈయన, ఈయన పెడితే దేవుడు ఆయనకి దెబ్బ తగలి న్యాయం తీసుకున్నాడు తన మీద అని చెప్పి అంటే అది అంత సింపుల్. ఎవరైతే భక్తులు సాంగత్యం చేస్తారో అంత సులభంగా దేవుని తెలుసుకోవడం. ఇవాడు ప్రపంచంలో పేరేంది చెప్పాం కదా, పెన్షనర్ వచ్చాడు 75 ఏళ్ళు, ఏబీసీడీ తెలియదు ఆయన, ఇంకా ఏందో పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇంకా అసలు బతుకంటే ఏందో తెలియకుండా ఆనందం లేకుండా ఈడ్చుకుంటాం పేరు కోసం ఏం చేయాలో తెలియకుండా. అట్లా ఆయన 20 ఏళ్ళ నుంచి మొగుడు తెచ్చిపోయి 20 ఏళ్ళు అయింది, ఎందుకు బతుకుతుంది తెలియకుండా, ఎందుకు గురు చరిత్ర అంట, సాయిబాబా పూజలు అంట, ఎవరు చేయమన్నారు, ఎక్కడ చేయమన్నారు తెలియ ఆయనకు అర్థం అవడం ప్రారంభం. కానీ మనం క్షణకాలానికైనా భక్తుల సాంగత్యం చేసినట్లయితే ఈ అద్వైతాచార్యుడి కొడుకులంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసి తక్కని ఆయన అచ్యుతానంద ఇంకోసారి అచ్యుతానంద గొప్ప చైతన్య మహాప్రభు గారి భక్తుడు. ఆయన ఒకసారి చైతన్య మహాప్రభుతో వారణాసిలో ఉన్నాడు. వారణాసిలో ఉంటే రోజు గంగా స్నానానికి పోయేవాళ్ళు అంతా కూడా చైతన్య మహాప్రభుని చూసిన వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలు మారిపోయి ఆ కీర్తనలో వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాడు. ఎవరైతే చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకుంటారో రూపాన్ని చూడగానే ఆయన ప్రతి వాళ్ళకి ఆకర్షణ, ఆయన నోటి నుంచి మహామంత్రాన్ని వినగానే బస్ వాళ్ళకు కూడా ఇంకా వద్దన్న కూడా నాలుగు మీద వద్దన్న కూడా ఆగట్లే అంతే కదా. చైతన్య మహాప్రభుని దర్శించుకుని ఆయన నోటి నుంచి హరే కృష్ణ మంత్రం వాళ్ళ ఇంకా తట్టుకోగలరాయని వాళ్ళంతా మర్చిపోయిన వాళ్ళగా ఆయన కలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇంకేం రాదు. ఏం జరిగిందంటే మాకు ఇంకా అక్కర్లేదు జాలన్నట్టుగా సచ్చిదానంద ఆయన గంగా స్నానం చేసి బయటకు వస్తుంటే ఒక ఎలా ఉంటారు నాగాబాబా, నాగాబాబా అంటే వాళ్ళు నగ్నంగా ఒంటికి బూడిది రాసుకుని ఒంటి మీద గుడ్డలు లేకుండా మీరు అప్పుడప్పుడు ఈ హరిద్వార్లో కుంభమేళ ఇది జరిగినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. అంత గుడ్డలు లేకుండా అంటే ఒంటి మీద బూడిది రాసుకుని అంటే అటు తపస్సు చేసి కోరికలు చంపుకోవడం అంటే ఎంతో కఠినమైన జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు. సో నాగాబాబు ఒక ఆయన, ఆయన కూడా అక్కడికి వచ్చినాడు స్నానం చేయడానికి, నగ్నంగా ఉన్నాడు. ఈయన అచ్యుతానంద ఆయన, ఆయన ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నాడు. ఈ అచ్యుతానంద ఆయన తపస్సు లేపడలే ఆయన కొద్దిగా హరే కృష్ణ అనుకుంటూ ఆయన అంతకంటే కూడా ఆనందాన్ని, అంతకంటే కూడా మనస్సు మీద ఆయన కంట్రోల్, అంటే ఎలాంటి విషయ కోరికలు లేకుండా, శరీరపరమైన కోరికలు లేకుండా ఆయన ఆనందంగా ఆయన చూశాడు. నాగబాబు ఈయనతో మాట్లాడాలనిపించింది, ఏంది మీరంతా సెంటిమెంటల్గా చైతన్య మహాప్రభు వెనకాల కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటుంది, ఆయన దగ్గర కొద్దిగా మిస్టిక్ పవర్స్ ఉన్నట్టున్నాయి, జ్ఞానానందాన్ని వెనకాల పెట్టి తిరుగుతూ ఉంటాడు. సారో భట్టాచార్యులు ఆయన గొప్ప వేదాంతి, అట్లాంటి ఆయన కూడా ఈ చైతన్య మహాప్రభు గారి మిస్టిక్ శక్తుల ప్రభావంలో పడి ఆయన కూడా అన్ని వదిలిపెట్టేసి తర్వాత ఈ చైతన్య మహాప్రభు ఆయన ఏం సన్యాసి, ఆయన అంత బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా ఎవరిని హరే కృష్ణ అంటే వాళ్ళు ఎంత నీచ కులంలో పుట్టిన వాళ్ళని వెళ్ళి కౌగిలించి చేసుకుంటాడు. తర్వాత ఎవరినైనా ఇట్లా కీర్తన చేస్తుంటే వాళ్ళ ఇళ్లలో పోయి తింటాడు ఆయన, ఆయనకేమి మర్యాదలు ఏం తెలియదు, వేద మర్యాదలు తెలియదు, మీరంతా ఆయన ఫాలో అయ్యి అట తిరుగుతున్నారు. ఈయనకి అది అపరాధంగా ఆయన చైతన్య మహాప్రభుని నిందిస్తున్నాడు నాగబాబు. అచ్యుతానంద ఆయన గొప్ప నాలుగేళ్ళ నుంచి ఆయన భక్తుడు, భగవంతుడు భక్తుడు చైతన్య మహాప్రభు, ఆయన వేదనలు వినిపిస్తాడు అచ్యుతానంద. ఆయన చెబుతాడు ఈ చైతన్య మహాప్రభు సాక్షాత్ సృష్టికర్త ఆయన, కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేసామంటే వెంటనే మనం ఈ సంసార బంధాల నుంచి బయటపడి మనం దివ్యస్థితిని చేరుకోగలుగుతాం. అంటే ఆయన అడుగుతాడు దానికి ప్రూఫ్ ఏంటి, ఆయన భగవంతుడికి ఒక రూపం ఉందని మీరు ఎందుకంటారు ఇట్లా అంటే ఆయన చెబుతాడు. పెద్దానికి ఈ ప్రపంచంలో పెద్దానికి ఒక రూపం ఉంది, దాన్ని తయారు చేసిన వాడికి, ఈ సృష్టిని తయారు చేసిన వాడికి రూపం లేదని ఎందుకంటారు. మనం బత్తాయి పళ్ళు రసం తీసుకుంటాం, మనం తీసుకునేది రసం కానీ అది కాయగా ఉన్నప్పుడు దానికి ఒక రూపం అనేది ఉంటుంది కదా. అట్లా ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చింది. సో కలికాలంలో ఈయన భగవంతుడు అని మీరు ఎట చెప్పగలరు, ఈయన భగవంతుడు అంటే ఆయన చెబుతాడు. భగవంతుడు మిగతా యుగాల్లో ఆయన భగవంతుడి శక్తిని చూపించడానికి వచ్చాడు. మిగతా యుగాలు నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు ఆ రూపాలు ఆయన భగవంతుడిని ఆయన చూపించాడు, శక్తులన్నీ చూపించి అటువంటి అలౌకికమైనటువంటి అద్భుతమైన అసాధ్యమైన కార్యాలు చేసి నేను చేశాడు. కానీ కలికాలంలో భగవంతుడు ఆ రకంగా కాదు, కలికాలంలో భగవంతుడు నీచాతి నీచమైన వ్యక్తులను కూడా ఆయన వాళ్ళని ఆత్మస్థాయికి ఆయన తీసుకొచ్చేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. కలియుగంలో ఆయన ఇక్కడ చంపడం, ఆయన శక్తులు చూపించడం అట్లా చేయడం, కానీ కలియుగంలో ఆయన చేసేటువంటి చమత్కారం అద్భుతం ఎలాంటి వ్యక్తినైనా కూడా, ఎంత నీచమైన వ్యక్తినైనా కూడా ఠక్ అని చెప్పాయని. యోగులు, జ్ఞానులు, తాపస్సులు వీళ్ళకంటే కూడా ఎక్కువ స్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టగలరు ఆయన అంటాడు. దానికి ప్రూఫ్ ఏంటి? ఈయనే భగవంతుడు ప్రూఫ్ ఏంటి అంటే, అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నీ నోటితో గట్టిగా గౌరవంగా అని అప్పుడు నీకే తెలుస్తుంది, నువ్వు ఇన్నాళ్ళ నుంచి నాగాబాబాగా బతుకుతో నానా తంటాలు పడుతున్నావు, నువ్వు నాతో పాటు గౌరవంగా గౌరవంగా నువ్వు కొద్ది నిమిషాలు భజన చేయి. సరే ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండడం వల్ల ఆయన ఓడిపోయాడు కదా, ఆల్రెడీ ఆయన చెప్పినట్టు చేస్తాను చెప్పి ఆయన గౌరవంగా గౌరవంగా అని చెప్పి అచ్యుతానంతో పాటు ఆయన అంటూ ఉంటే వెంటనే, అంటే ఎప్పుడైతే భక్తుల మాటను మనం వింటాం వెంటనే మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. సింపుల్ ఆధ్యాత్మిక జీవితం అంటే మనం భక్తులతో పాటు ఉండి వాళ్ళు చెప్పేది విని మనం వాళ్ళ వెనకాల మనం చేయడం ప్రారంభిస్తే, అంటే ఆ భక్తుల్ని గుర్తుపడడానికి లక్షణం, మనం భక్తులు ఇంక ఎవరు వెనకాలు పడితే వాళ్ళు వెనకాల పడిపోయినాయి. భక్తులు కొన్ని లక్షణాలు ఉంటాయి, భక్తుల లక్షణాలు చైతన్య మహాప్రభు చెబుతారు, వాళ్ళలో వినయం అనేది ఉంటుంది. వినయం కలిగి ఉండుట భక్తుల యొక్క లక్షణం. భక్తులు ఎప్పుడు కూడా గర్వంగా ఉండడం తెలుసు, భగవంతుడిని గుర్తుపెట్టుకుని భగవంతుడు మనం ఎంత, నీకు భగవంతుడు గుర్తున్నట్లయితే నీకు గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు భగవంతుడు గుర్తున్నట్లయితే నీకుండేటువంటి గొప్పతనం అంతా కూడా భగవంతుడు ఇచ్చిందే కదా కదా. భగవంతుడు గుర్తున్నా అంటే మనం గర్వపడే అవకాశం లేదు. బస్ భగవంతుడు ఎట్లా కావాలంటే జరుగుతుంది. భగవంతుడి నుండి నేనంత ఏమన్నా పోలిక ఏమన్నా ఉందే భగవంతుడికి మనకి. మనం ఒక తుష్యమైనటువంటి జీవాత్మ. ఈ కోటాను 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 కోట్ల జీవుల్లో మనం ఒక జీవాత్మ. ఆయన భగవంతుడు వీళ్ళందరికీ అసంఖ్యాతమైన జీవుల సృష్టికర్త. ఆ దేవుడు గుర్తుంటే నీలో గర్వం వచ్చే అవకాశం ఉంటుందండి. బస్ అంత దేవుడు ఎటగా ఎప్పుడు కూడా ఎంత మనం మళ్ళీ ఏం యోగ్యతలు ఉన్నాయి ఏమిటండి. సరే భక్తుల యొక్క లక్షణం ఒకటి, వాళ్ళు వినయాన్ని కలిగి ఉంటారు. రెండో లక్షణం, వాళ్ళు దయని కలిగి ఉంటారు. భక్తులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు. ఇతరులకి ఎలా భగవన్ నామాన్ని పంచిపెట్టాలా, ఎప్పుడు ఖాళీగా ఉండరు ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇంత సులభము మనుషుల్ని బాగు చేయడం, మనుషులకు ఆనందాన్ని ఇవ్వడం ఇంత సులభము. కాబట్టి ఎందుకు మనుషులు ఏం పట్టిన వాళ్ళలాగా బతుకుతున్నారు, ఎందుకు వాళ్ళు హరే కృష్ణ అంటలేదు. కాబట్టి దయ కలిగి ఉండడం, వినయం కలిగి ఉండడం, తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇతర భక్తులకి వాళ్ళు సేవ చేయాలనేటువంటి మూడ్లో ఉంటారు. ప్రతి భక్తులు ఇతర భక్తుల్ని గౌరవించి వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి, భక్తుల సాంగత్యం ఉంటారు. భక్తులు ఎప్పుడు ఒంటరిగా ఉండడం ఇష్టపడరు. భక్తులు ఇతరుల సాంగత్యం ఉండి ఇతరులకు మనం ఎలా సేవ చేయాలి, వినయాన్ని కలిగి ఉండడం, తర్వాత వాళ్ళు గమ్మున ఉండడం వాళ్ళది వాళ్ళ వల్ల కాదు, మనకెందుకు వచ్చింది అంతా నేను ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాను అట్లా అన్నా. ఎందుకంటే భగవంతుడు చేయమంటున్నాను అడిగితే భగవంతుడు చెప్పినట్టు చేస్తే మనకి ఎక్కువ ఆనందం కలుగుతుంది, మనం ఎంతో కీర్తిమంతులు అవుతాం, మన వల్ల ఎంతోమంది జీవితాలు మనం వెల్త్ కాంతి, వాళ్ళ జీవితాలు మన జ్యోతి ఆనందం, వాళ్ళని మనం సుఖపెట్టిన వాళ్ళం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే.